జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
ఆదిదేవుడి పాదపద్మాలకు గట్టిగా నమస్కారం చేసుకుంటూ అందరూ పలకండి గోవింద గోవింద. పరమ భక్తి శ్రద్ధలతో ఇందాకటి నుంచి చక్కగా భగవన్నామస్మరణ చేస్తున్న మీ అందరికీ కూడా ఈ నైమిషవన అధిష్టాన దేవత అయిన శ్రీమన్నారాయణ కటాక్షం లభించుగాక. ఒకప్పుడు రామచంద్ర ప్రభు లంకానగరానికి వెళ్ళి రావణుణ్ణి సంహరించి సీతాసమేతంగా తిరిగి అయోధ్య వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన పట్టాభిషేకం చేసుకున్నాక కొంతకాలం పాటు రోజు మహర్షులు ఎవరో ఒకరు ఆయన దర్శనం కోసం వచ్చేవారు. ఇప్పుడు మనం ఎల్లుండి బయలుదేరి అయోధ్య వెళ్ళి రాత్రికి అక్కడ ఉండి పొద్దున్న మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతాం. అయోధ్య సాక్షాత్తు సూర్యలోకంతో సమానం. సూర్యభగవానుడి కుమారుడు వైవస్వతుడు అని పేరు కలిగిన మనువు అయోధ్య నగరాన్ని నిర్మాణం చేసి మొట్టమొదట దాన్ని పరిపాలన చేశాడు. ఆ వైవస్వత మనువు కొడుకుల్లో 10 మంది కొడుకుల్లో పెద్ద ఆయన ఇక్ష్వాకు. అక్కడి నుంచే ఆ వంశం ఇక్ష్వాకు వంశం అని కూడా పిలువబడింది. మధ్యలో కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టడం వల్ల రఘువు అని ఒక రాజు పుట్టాడు, దానివల్ల రఘువంశం, దానివల్లే రాముడికి రాఘవుడు అనే పేరు కూడా వచ్చింది. ఎంతోమంది మహాత్ములు ధర్మాత్ములకి నిలయం ఇక్ష్వాకు వంశం, అయోధ్య నగరం. నిరంతరం వేగంగా సరయూ నది అక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ సరయూ నది గంగానదికి ఉపనది, అందులో కలిసిపోతుంది. ఆ సరయూ నదిలో స్నానం చేసి పితృదేవతలకి అక్కడున్న ఇసుకతోటి 3 పిండాల కింద తయారు చేసి విడిచిపెడితే పితృదేవతలకి శాశ్వత బ్రహ్మలోక నివాసం సిద్ధిస్తుంది అని మనకి రామాయణం ఉత్తరకాండ చెబుతోంది. అంత గొప్పది సాకేతపురి, అయోధ్యాపురి. రామచంద్ర ప్రభు పరిపాలనకు వచ్చాక పరమభయంకరుడైన రావణాసురుడి పరిపాలనా కాలంలో నానా రకాల యాతనలు అనుభవించిన యావత్ ప్రపంచం ఆయన్ని కీర్తించి ఆయన్ని సేవించడానికి వచ్చారు. అసలు అంత దుర్మార్గుడు ఈ సృష్టిలో ఉండడు. రావణుడి దెబ్బకి వాళ్ళు వీళ్ళు కాదు, ఈ నైమిషారణ్యంలో ఒకప్పుడు మహాత్ముడు ఉపమన్యుడు అని ఒక ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తే యజ్ఞం చూడడానికి దిక్పాలకులు 8 మంది వచ్చారు, నవగ్రహాలు వచ్చారు. ఆ సమయంలో రావణాసురుడు ఇక్కడికి వచ్చాడు. వాడిని చూడగానే ఈ దిక్పాలకులు వణికిపోయి ఇంద్రుడేమో గుర్రం రూపం ధరించి దాక్కున్నాడు. ఇంద్రుడు గుర్రం అయిపోయాడు. యమధర్మరాజు గారు దున్నపోతు రూపం ధరించారు. శని కాకి రూపం ధరించాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రూపం ధరించి దాక్కున్నారు. ఆ తర్వాత ఉపమన్యువు దగ్గరకు వచ్చాడు రావణాసురుడు. ఇక్కడ యజ్ఞం జరుగుతోంది అని విన్నాను, యజ్ఞంలో దేవతలు ఎవరూ కనబడడం లేదేమంటే, ఏమి దేవతలయ్యా, నిన్ను చూడగానే ఎప్పుడో పారిపోయారు, నిన్ను చూచి పిరికితనంతో పారిపోయే దేవతల్ని కొట్టడం వల్ల నీకేం ఉపయోగం, నీతో ముఖాముఖి యుద్ధం చేసే పరాక్రమవంతులతో యుద్ధాన్ని ప్రదర్శిస్తే లాభం తప్ప పిరికి వాళ్ళై పారిపోయే వాళ్ళ జోలికి వెడితే అది కూడా పరాక్రమమేనా, వెళ్ళిపో అన్నాడు ఉపమన్యువు. దాంతో వాడు మీసాలు మెలేసి, నిజమే నువ్వు అన్నది నిజమే, పిరికి వాళ్ళని పట్టుకుతంతే పరాక్రమం ఏమిటి, ముఖాముఖి ఢీకొని యుద్ధం చేసే వాళ్ళని చంపితే ఓడిస్తే అది బింకం అని వాడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఉపమంజు సర్ది చెప్పి పంపకపోతే వాడు వీళ్ళని వెతికి తన్నే పట్ట. వాడు అలా పోగానే మళ్ళీ దేవతలు యథారూపం ధరించారు. అప్పుడు ఇంద్రుడు ఉపమంజువుని మెచ్చుకుని సమయస్ఫూర్తిగా మాట్లాడి, ఆ మూర్ఖుణ్ణి పంపించేశావు, నీవు భవిష్యత్తులో వై కైలాసానికి వెళ్ళేటట్టు దీవిస్తున్నాం, శివుడికి మేమందరం కూడా మొర పెడతాం అని వెంటనే ఏం చేశాడు, గుర్రాన్ని పిలిచి, ఓ గుర్రమా, నీ రూపం ధరించి నేను తాత్కాలికంగా రావణాసురుడి గండం నుంచి బయటపడ్డాను. ఈ రోజు నుంచి ప్రపంచమంతా నిన్ను తెగ పొగుడుతుంది. ఆఖరికి వాహనాలు పరిగెట్టేటప్పుడు హార్స్ పవర్ అని అంటారు, అంటే నీ పేరుతోటే వాహనాల యొక్క సామర్థ్యాన్ని కొలుస్తారు. ఎవడైనా గుర్రం 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 అని అంటారు. ఆఖరికి రాత్రి అయ్యేసరికి కొంతమంది మత్తెక్కి పడుకునే వాళ్ళు కూడా గుర్రం ఎక్కారని అంటారు. ఇలా సర్వకాల సర్వావస్థల్లో గుర్రాన్ని తలుచుకుని పూజించెదరుగాక, అస్యానికి పవిత్రత వచ్చుగాక, యాగాలలో అశ్వమేధ యాగానికి ఎవరికీ లేనటువంటి ఏ యాగానికి లేని కీర్తి వచ్చుగాక అని దీవించాడు. ఇలా తాము ఏ రూపం ధరించారో ఆ రూపం ధరించిన జంతువుల్ని దేవతలు దీవించారు. ఆఖరిన శనైశ్చరుడు కాకిని పిలిచాడు. ఓ కాకి, నీ రూపం ధరించి నేను గండం నుంచి బయటపడ్డాను, ఈరోజు నుంచి నువ్వు నా వాహనం అయిపోదు గాని పితృదేవతల కార్యక్రమంలో నీకు విలువుండుగాక. ఉత్తప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పిండం తినడానికి కాకే రావాలి. చూశారు, అందుకే ఎవరిని చులకనగా చూడకూడదు. పిచ్చి కాకి అయినా సరే పిండం పెట్టేటప్పుడు దాని అవసరం ఉంటుంది. అందువల్ల నీకు పితృదేవతలకి ఉండే స్థానం ఇచ్చి గౌరవాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి కాకి చాలా గౌరవం వచ్చింది. శనికి వాహనం కాకే, పిండ ప్రధాన సమయంలో కాకి ముట్టుకుంటేనే ఆ పిండం బాగా జరిగినట్టు, పితృకార్యం బాగా జరిగినట్టు. కాకి వచ్చి పిండాన్ని ముట్టుకోకపోతే ఎంత గిలగిలాడిపోతారో తెలుసా? పితృదేవతలకు ఏమైనా కోరికలు ఉంటే కాకులు వచ్చి పిండాన్ని ముట్టుకోవు, అది పెద్ద గండం. ఈ విధంగా కాకి వరమిచ్చి, ఈ దుర్మార్గుడు మనల్ని ఇలా పీడిస్తూ ఉంటే వీడిని సంహరించకుండా ఊరుకోవడం ఎలాగానని చివరికి రాముడి దగ్గర మొరపెట్టుకోవడం, శ్రీమన్నారాయణుడి దగ్గర ఆయన రాముడిగా పుట్టడం, వాడిని చంపడం చేశాడు. అసలు వాడి కాలంలో ఒక్క ఆడవాళ్ళని బతికించినట్టండి, అందంగా ఆడది కనపడిందంటే దాని పని అయిపోయినట్టే. ఆ అకృత్యాలు, ఆ భయంకర పాపాలు ఇక ఈ సృష్టిలో మరొకటి చేయలేడు. 281,000 మంది స్త్రీలు వాడి వల్ల నాశనం అయిపోయారని చెప్పారు రామాయణంలో. దేవతా స్త్రీలు, మానవ స్త్రీలు, తపస్వినులు, పాతాళ స్త్రీలు, నాగస్త్రీలు, ఇలా ఆయా జాతుల వాళ్లలో కొంచెం అందంగా కనపడితే చాలు వాళ్ళని అపహరించేవాడు. అంతటి పరమనీచుడు వాడు, పరాక్రమం కలిగిన వాడిని చంపాడు. సొంత చెల్లెలు శూర్పణఖ మొగుణ్ణి నరికి అవతల పారేశాడు. విద్యుజ్జిహుడు అంటారు శూర్పణఖ భర్తని. వీడు ఎంత కిరాతకుడంటే యుద్ధంలో వెనక ముందు చూడకుండా బావగారి తల నరికేశాడు. దాంతో శూర్పణఖ వచ్చి, దౌర్భాగ్యుడు నువ్వు అన్నవా లేక వీధుల్లో తిరిగి దున్నవా అంది. అప్పుడు వాడు సిగ్గుపడిపోయి, చెల్లి, నాకు యుద్ధం అంటూ జరిగితే అన్న లేదు, చెల్లి లేదు, ఎవడు కనపడితే వాడితో యుద్ధం చేసి నరికేయడం నాకు అలవాటు. అప్పుడు బావగారిని చూసుకోలేదు నేను, అయినా పోతే పోయాడు. మన రాక్షసులకు ఒక మొగుడు ఏమిటి, ఒక భార్య ఏమిటి, నిన్ను దండకారణ్యం పంపుతాను, ఆ దండకారణ్యంలో నీ సోదరుడు కరుడు దూషణుడు ఉంటారు, వాళ్ళ దగ్గర హాయిగా ఉండు, ఎవడు నచ్చితే వాడితో కొంతకాలం కాపురం చెయ్యి అన్నాడు. అలా దండకారణ్యం పంపాడు శూర్పణఖని. అప్పుడే శూర్పణఖ అక్కడ మకాం పెట్టి అందంగా కనపడ్డాడు కదా అని రాముడు వెంటబడింది, ముక్కు చెవులు పోయాయి. శూర్పణఖ అనే శబ్దమే తెలుగులో చొప్పనాతి అయ్యిందనమాట. సంస్కృతంలో శూర్పణఖ అది ప్రకృతి అంటాం, తెలుగులో వికృతి చొప్పనాతి. శూర్పణఖ అంటే ఏంటి, నఖము అంటే గోరు. ఈ గోళ్ళు శూర్ప చేటల్లాగా పెద్దగా ఉండేవిట, పెద్ద పెద్ద గోళ్ళు కలిగింది కనుక శూర్ప నఖ శూర్పణఖ అవుతుందనమాట. విఘ్నేశ్వరుడికి శూర్పకర్ణుడు అని పేరు లేదు. శూర్పకర్ణుడు అంటే చేటల్లాంటి చెవులు కలిగిన వాడు అని అర్థం. అలాగే ఆవిడ గోళ్ళు ఇంత పొడుగుండేవి. ఆ గోళ్లతోటి మనిషి కనపడినా లేక జంతువు కనపడినా ఇలా గిల్లి తలకాయ తీసేసి ఆ నెత్తురు గడగడగడ మనం థమ్సప్పులు తాగుతాం, కూల్ డ్రింక్స్ అలా తాగేసేది. అసలు ఆశ్చర్యం దాని గురించి వర్ణించారు. ఎవడైనా మనిషి కనపడితే మరింత ఆనందం అంట దానికి. అందులో దానికి ఆడవాళ్ళు కనపడితే ఇంకా ఆనందం. ఆడవాళ్ళు కనపడని ఈ గోరుతో తల అలా ఖండించి ఆ మొండెం పట్టుకుని తల్లకిందులుగా ఎత్తి నోట్లో పోసుకుని గడగడగడ తాగేసి ఒక్క దెబ్బకి అవతల పారేసేది. దాన్ని మహానుభావుడైన తిక్కన గారు వర్ణించారు. వేసవకాలంలో కొబ్బరి బొండాలు తాగుతారు చూసారా, గడగడగడ అలా ఒక బొండం తాగినట్టు తాగేసేదిట. అది శూర్పణఖ యొక్క లక్షణం. అటువంటి కిరాతక స్త్రీకి రాముడి ఆకారం నచ్చి రాముడు వెంటబడింది. అప్పుడు రాముడు చాలా కొంటివాడు. ఆయన ఏం చేశాడు, నా పక్కన సీత ఉంది, భార్యతో వచ్చాను, భార్యతో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే సుఖమే ఉంది, మా లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన భార్యని ఇంట్లో వదిలొచ్చాడు బ్రహ్మచారి, ఆయన్ని పట్టుకుంటే లాభం అన్నాడు. రాముడు కూడా చాలా హాస్యం ఆడతాడు. అనగానే వెంటనే వీడేం చేసింది, ఓ ఎవడైతేనే నువ్వేమో నల్లగా ఉన్నావు, నీకంటే ఎర్రగా ఉన్నాడు ఆయన, నీ అంత అందంగా లేకపోయినా ఆయన ఎర్రగా ఉన్నాడని అక్కడికి వెళ్ళి, ఏం లక్ష్మణ కుమారా నాలాంటి సుందరి ఉంటుందా నన్ను పెళ్లి చేసుకో అంది. ఈ రాక్షస స్త్రీలకి కామరూప విద్య అని ఒక విద్య ఉన్నది. ఆ విద్య వల్ల వాళ్ళు అందంగా మానవ స్త్రీలుగా మారిపోతారు, లేదా భయంకర రాక్షస స్త్రీలుగాను మారతారు. ఆవిడ సుందరీమణిగా మారిపోయి లక్ష్మణుణ్ణి పెళ్లి చేసుకుంటే మళ్ళీ లక్ష్మణుడు కూడా కొంటి కదా. ఆయన అన్నాడు, వెర్రినానా నీకు రహస్యం చెప్పనా, మా అన్నయ్య నిన్ను మోసం చేసి నా దగ్గరికి గెంటాడు, భార్యతో ఉన్నా ఆయన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు సుఖం, ఆయన పరాక్రమవంతుడు చక్రవర్తి, పైగా చక్రవర్తిని పెళ్లి చేసుకుంటే లాభమా సేవకుణ్ణి పెళ్లి చేసుకుంటే లాభమో ఆలోచించు. నేను ఈ అడవిలో మా అన్నయ్యకి సేవ చేయడానికి వచ్చాను, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నీతో కాపురం చేయడం కుదరదు. మన ఇద్దరం వెళ్ళి రోజు మా అన్నయ్య గారికి రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు నొక్కాలి, కాళ్ళు నొక్కే పని కోసం నువ్వు ఎందుకు వెళ్ళినానా? అందుకని సేవకా వృత్తితో ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే చక్రవర్తిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, వెళ్ళి మా అన్నయ్యనే పట్టుకో అంటే ఇది నిజమైన అయ్యో అని మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చింది. ఆయనేమో ఇక్కడికి పంపాడు, ఈయనేమో అక్కడికి పంపాడు. ఓ రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగింది, ఎవడో ఒక్కడ దొరికితే చాలరా బాబు అంది ఆవిడ. అనగానే ఆ సమయంలో అటు ఇటు తిరుగుతుంటే సీతాదేవికి నవ్వొచ్చి వీళ్ళిద్దరూ హాస్యం ఆడుతున్నారని తెలుసు కదా, అందుకని పక్కపక్క నవ్వింది. నవ్వడంతో దీనికి ఒళ్ళు మండిపోయి, దౌర్భాగ్యరాలా నువ్వు అందంగా ఉన్నావు, అందుకే ఈ రాముడు నా జోలికి రావడంలా, పైగా నవ్వుతావా నన్ను చూసి, నీకు కొవ్వెక్కింది, ఇప్పుడే నిన్ను గోరుతో తల నరికి నీ రక్తం తాగి ఆ తర్వాత ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కట్టుకుంటాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను అని అమాంతంగా భయంకరాకారం ధరించి సీతని మింగడానికి వెళ్ళింది. అప్పుడు లక్ష్మణుడికి ఒళ్ళు మండి పదునైన బాణం పట్టుకొచ్చి ముక్కు చెవులు మొదలంటా కోసేశాడు. కామమునకు మూలం ముక్కు చెవులు, ఇవి రెండూ పోతే జీవితంలో నీకు కామవాంఛ ఉండదు పో అన్నాడు. అది ఏడుస్తూ రావణుడి దగ్గర మొరపెట్టింది. ఆ గందరగోళమే రామరావణ యుద్ధానికి మూల కారణం అయ్యింది. ఇంత ఘోరానికి మూల కారణం రావణుడు బావగారిని కూడా చంపడం. అలాంటి నీచుడు ఎంతోమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడు, వాళ్ళ శాపమే వాడిని చివరికి చంపింది. లక్షల స్త్రీలు శాపం పెట్టారండి వాళ్ళని. వాడు చెప్పిన ఆడవాళ్ళకి ఉసురు పెట్టకూడదు, వాళ్ళ శాపం చాలా ప్రమాదకరమైంది. వాళ్ళకి తిక్కరేగి పరమపాపం చేసిన వాణ్ణి నువ్వు నాశనం అయిపోని చెప్పిస్తే అప్పుడు దెబ్బ తగులుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇష్టము లేని స్త్రీల జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదని శాస్త్రం చెబుతున్నది. ఈ దుర్మార్గుడు మొత్తం మీద రాముడి చేతిలో చచ్చిపోయాక ఈ అందరూ కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చారు. దేవతలు వచ్చారు, గంధర్వులు వచ్చారు, సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారంతా రామచంద్ర ప్రభువు నీకు కృతజ్ఞులం అన్నారు. ఆ కర్ణ అగస్త్య మహర్షి వచ్చాడు. వచ్చి, రామచంద్ర నువ్వు చేసిన ఘనకార్యం ఈ సృష్టిలో ఎవ్వరూ ఒక్కరు కూడా చేయలేకపోయారు. కొన్ని లక్షల సంవత్సరాల కాలం భూమండలాన్ని గజగజలాడించాడు రావణాసురుడు. ఆ పరాక్రమం అనిర్వచనీయం. వాడు పరమమూర్ఖుడు. అటువంటి మూర్ఖుణ్ణి నువ్వు కేవలం 5 రోజుల యుద్ధంలో సంహరించగలిగావు, చాలా సంతోషం, కృతజ్ఞతగా నేను నీకు ఒక కానుక ఇద్దామని వచ్చాను అన్నాడు. అప్పుడు రాముడు, నేను రాజుని, మహారాజుగా ఉన్నంతకాలం కానుకలు స్వీకరించకూడదు, ఇవ్వాలి. బ్రాహ్మడి దగ్గర దానం పుచ్చుకోకూడదు, ఇవ్వాలి తప్ప. నీలాంటి ఋషుల దగ్గర దానం ఎలా పుచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు దానం ఇవ్వడం లేదు అది గుర్తుపెట్టుకో, దానం వేరు కానుక వేరు. ఎవరైనా పట్టాభిషేకం చేసుకున్నాక వారికి పౌరులు కానుకలు ఇవ్వాలి. నేను నీ పౌరుని కాదనుకోకు, ఋషులు కూడా అడవుల్లో ఉన్నవాడు కూడా నీకు పౌరులే. ఎందుకని, అడవుల్లో మేము తపస్సు చేసుకుంటున్నామంటే నీవు ధర్మబద్ధముగా అడవులు నాశనం కాకుండా కాపాడుతున్నావు కాబట్టి. ఆ రోజులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి భరతుడు రాజు. అడవులన్నింటినీ కాపాడే బాధ్యత భరతుడిది. భరతుడెవరు? నీ తమ్ముడు. కాబట్టి నీ తమ్ముడి పరిపాలనలో ఉన్న అడవులలో మేము తపస్సు చేసుకుంటున్నామంటే నీ ధర్మమే మూల కారణం. కాబట్టి ధర్మముగా ప్రజలను పరిపాలిస్తున్న రాజుకు ఏదో ఒక కానుక ఇవ్వడం పౌరుల కర్తవ్యం, నేను అందుకే వచ్చాను, నీకు ఒక మంచి మణి ఇస్తాను అన్నాడు. కానుక అయితే సేకరించవచ్చు కనుక పుచ్చుకుంటాను అన్నాడు రాముడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, ఇంతకీ నువ్వు ఇచ్చే మణి ఎక్కడి నుంచి తెచ్చావని అడిగాడు మళ్ళీ. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక అద్భుతమైన గాథ చెబుతున్నాను విను. ఒకప్పుడు నేను ఈ భూమండలమంతా నా భార్య లోపాముద్రతో కలిసి తీర్థయాత్రలనే వంకతో తిరిగాను. బదరి, కేదారం, కురుక్షేత్రం, గయా, ప్రయాగ, కాశీ, నైమిషం ఇలాంటి యాత్రలన్నీ చేసి చివరికి దండకారణ్యం చేరాను. ఆ దండకారణ్యంలో విశాలమైన ఒక పెద్ద చెరువు కనపడింది. ఆ చెరువు దాదాపు 2,000 ఎకరాల వైశాల్యం కలిగిన చెరువు. పూర్వం అడవుల్లోనూ ఊళ్ళల్లోనూ పెద్ద పెద్ద చెరువులు తవ్వించేవారు. వర్షాకాలంలో నీరు ఆ చెరువుల్లో నిలవ ఉంటే వేసవకాలంలో ప్రజలకు ఉపయోగపడుతుంది. చెరువులు తవ్వించాలి కానీ పూడ్చకూడదు. ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్లు చాలా చేస్తున్నది ఇప్పుడంటే కాస్త పర్వాలేదు కానీ ఈ 2 ఏళ్లుగా ఇంత పూర్వం మన ఒక 10 ఏళ్ల పాటు కొంపముంచిన ఒక దరిద్రపు గవర్నమెంట్ ఉంది. చెరువులన్నీ పూడ్చేయటమే. ఏలూరులో పేరయ్య కోనేరు అని ఉండేది, దాన్ని పూడ్చేశారు. శ్రీరామనగర్ అని దాదాపు 5,000 ఎకరాల చెరువు ఉండేది. ఆ మొత్తం ఆ శ్రీరామనగర్ అనేది పేరుతో ఇప్పుడు కొత్తగా కాలనీ వచ్చేసింది, ఇళ్ళు వచ్చేసాయి. చెరువులు పూడ్చేయటం, స్థలాలు చేసేయటం, అమ్మేయటం, దానివల్ల ఎంత నష్టం వస్తుంది? భూగర్భ జలాలన్నీ దెబ్బతినేసి ఇవాళ వర్షాలు లేవు, చెట్లు లేవు, ఎక్కడ చెరువులు లేవు, కాలువలు ఎండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి. దానికి గల కారణం చెరువులు పూడ్చేయడం, చెట్లు నరికేయడం, అడవుల్ని నాశనం చేసేయడం, దుంపనాశనం చేస్తున్నాం. చెట్లు పొరపాట్లు కూడా నరకకూడదు. అసలు వేదాలలో వృక్షాలని నరికితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక చెట్టు నరికితే 10 చెట్లు పెంచాలని శాస్త్రం చెప్పారు. అసలు పొరపాట్లు కూడా చెట్టు జోలికి వెళ్ళొద్దన్నారు, అత్యావశ్యక స్థితిలో తప్ప. ఇంకా కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి వేరే దిక్కు లేనప్పుడే పెరట్లో ఉన్న చెట్టు నరకాలట. ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్య ఆపో రసః అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషరసః పురుషస్య వాగ్రసః వాచ రుగ్రసః రుచస్సామరసః సామ్ర ఉద్గీతో రసః. ఇది ఛాందోగ్యోపనిషత్తులో మొదటి మంత్రం. ఉపనిషత్తులలో ఛాందోగ్యోపనిషత్తు చాలా గొప్పది, అది వేదంలో ఒక భాగం. అందులో మొదటి మంత్రంలో ఏం చెప్పారు? ఈ ప్రాణులందరికీ భూమి ఆధారము. అంటే మనం దేని మీద బతుకుతున్నాం ఇవాళ? భూమి మీద. భూమి లేకపోతే మీరు ఎవరన్నా ఉండగలరా? ఒకసారి ఆలోచించండి. ఈ మానవులకి, ఈ చెట్లకి, ఈ జంతువులకి, ఈ పిట్టలకి అన్నిటికీ ఆధారం దిక్కు భూమి. అందుకని ఏషాం భూతానాం ఈ ప్రాణులందరికీ పృథివీ భూమి రసః ప్రాణం ఆధారం, భూమే దిక్కు. మరి భూమికి ఆధారం ఏమిటి? పృథివ్య ఆపో రసః, భూమికి నీరు ఆధారము. భూమి భూమి కింద ఉండాలంటే భూమి మీద నీళ్లు ఉండాలి, భూమి చుట్టూ నీళ్లు ఉండాలి. చాలామందికి తెలియని రహస్యం తెలిసిన, భూమి మీద నీరు లేకపోతే, భూమి చుట్టూ సముద్రం లేకపోతే ఈ భూమి ఇసుక పర్ర కింద మారిపోయి ఇలా కిందకి దిగిపోతుంది. ఎడారిలో ఇసుక ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నీళ్లు లేక. నీళ్లుంటే మట్టిలా ఉంటుంది, నీరు లేకపోతే మొత్తం మట్టి అంతా ఇసక కింద అయిపోయి గడగడగడగడ ఇలా కిందకి దిగిపోతుంది. అప్పుడు ఈ భూమే ఉండదు. అందువల్ల భూమిలో నీరున్నంతకాలం, భూమి మీద పచ్చగడ్డి ఉన్నంతకాలం, భూమి మీద పచ్చగా చెట్లున్నంతకాలం ఈ భూమి ఇలా గుండ్రంగా గడ్డగట్టి మనలాంటి వాళ్ళకి ఉండడానికి పనికొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద నీరు తగ్గిందా ఈ భూమికి విధ్వంసం మొదలవడం మొదలవుతుంది. కొండలు నాశనం అయిపోతాయి, దానివల్ల గుట్టలు నాశనం అయిపోతాయి, భూమి బీడుబారిపోతుంది. కాబట్టి భూమి చుట్టూట, భూమి మీద, భూగర్భంలో నీరుండాలి. అపాం ఓషధ యోరసః. ఇప్పుడు ఈ నీరు భూమి మీద ఉండాలంటే నీటికి ఆధారం ఓషధులు, అంటే చెట్లు. నాయనారా, చెట్లు ఉండాలిరా. చెట్లు భూమి మీద ఉంటేనే ఈ నీరు మళ్ళీ భూమిలోకి ఇంకుతుంది, ఈ భూమి వల్ల చెట్లు పెరుగుతాయి, చెట్ల వల్ల మళ్ళీ నీరు వర్షంగా వస్తుంది. ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నీరు పోతూ వస్తూ ఉండాలంటే ఈ భూమికి దిక్కుగా చెట్లు ఉండాలి. అందుకని నీటికి కూడా మూలం ఓషధులు, చెట్లు. మరి ఓషధులు పెరగాలంటే, చెట్లు పెరగాలంటే ఓషధీనాం పురుషరసః. ఈ ఓషధులకి మనమే, మానవులం ఆధారం. జంతువులు చెట్లని పెంచలేవు, కానీ మానవులు పెంచగలరు. అందుకని మానవులారా, పురుషులారా, పురుష శబ్దానికి మానవుడు అని అర్థం. అంతేగాని ఆడా మగాలో మగవాడని కాస్తుమా? పురుష అంటే ప్రాణి. ఈ ప్రాణులు, ఈ మానవుల రూపంలో ఉన్నవాళ్ళు భూమి మీద చెట్లని పెంచి భూమి నాశనం కాకుండా కాపాడాలి. ఎందుకంటే చెట్లకి ఆధారం ఈ జీవులు గనక. మరి పురుషుడికి మళ్ళీ ఆధారం ఏమిటి? పురుషస్య వాచరసః, పురుషునికి వాక్కు రసం. అందుకే చక్కగా మాట్లాడాలి, అందరినీ ఆకట్టుకోవాలి, భగవన్నామాన్ని మంత్రస్వరూపంలో జపం చెయ్యాలి, భాషను అభివృద్ధి చెయ్యాలి, భాష ద్వారా ఇలాంటి సత్సంగాలు పెంచుకోవాలి. అప్పుడు సత్సంగంలో చెప్తే మీకు ఎక్కుతుంది. ఒత్తప్పుడు రోడ్డు మీద నేను ఏ రైల్వే స్టేషన్లోనో చెట్లు పెంచండి అని ఎన్ని బోర్డులు పెట్టినా మీరు పెంచరు. కానీ ఇక్కడ ఉపన్యాసంలో మీకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఉపన్యాసుల రూపంలో పవిత్రమైన పురాణ వాక్కుని అందరికీ అందిస్తే అప్పుడు వాళ్ళు చెట్లను పెంచుతారు. కాబట్టి వాక్కు మనిషికి ఆధారం, వాక్కే మనిషిని నిలబెడుతున్నది. మరి వాక్కుకో వాచ రుగ్రసహ, వాక్కుకి రుక్కు ఆధారం. రుక్కు అంటే క్రమం, ఎలా మొదలుపెట్టి ఎలా ఆపాలో తెలుసుకోవడం కళ. కొంతమంది ఉపన్యాసం మొదలు పెడతారు, వాడు ఎక్కడ మొదలెట్టాడు వీడు మర్చిపోతాడు చివరికి, అసలు ఒకదాంట్లో దాంట్లో చేరతాడు కానీ చివరికి అసలు కథ పోతుంది. అలా పోకూడదు, వాక్ ఎప్పుడు క్రమం తప్పకుండా వెళ్ళాలి. కాబట్టి వాక్కుకి రుక్కు ఆధారము. ఇప్పుడు రుక్కుకో రుచ సామరస, రుక్కుకి స్వరం ప్రధానం. మధురముగా మాట్లాడితే ఎవడన్నా చెప్పిన వాటి వింటాడు, కర్ణకఠోరంగా తిట్లు తిడితే, మాధుర్యం లేకపోతే కంఠంలో ఎవడు మన మాట వినడు. అరి చిన్నటి పిల్లాడి దగ్గర నుంచి, కుక్క దగ్గర నుంచి, కుక్కను కూడా ప్రేమగా టామీ అంటే ఏమీ అని దగ్గరికి వచ్చి మూతి నాకుతుంది. మూతి నాకించుకోవడం అనేది కుక్కల చేత ఈ మధ్యన అలవాటైందండి చాలామందికి. కాబట్టి కుక్కలు నక్కలు కూడా ప్రేమగా స్వరంతో మధుర స్వరంతో పిలిస్తే పలుకుతాయి, అదే కసురుకుంటే దూరంగా పోతాయి. అందుకే కంఠస్వరం కూడా మాధుర్యముతో క్రమం తప్పకుండా పవిత్రంగా ఉండాలి. అందుకని రుక్కుకి స్వరం ప్రధానం. సామ్ర ఉద్గీతో రసః, ఈ సామానికి కంఠస్వరానికి వేదమునకు ఓంకారమే మూలం, అన్ని ఓంకారంలోంచి పుట్టాయి. అందుకని చెట్ట చివర ఓంకారం మహిమ కలిగినది అని చెప్పారు. అందుకని పూర్వకాలంలో అరణ్యాలలో ఋషులు చెట్లని చాలా జాగ్రత్తగా వృక్ష దేవతలనే పేర్లు పెట్టి వాటిని నరక్కుండా చూసుకునేవారు, చెట్లు గొప్ప దేవతలు అని. ఆ చెట్లుండి అవి సుఖంగా అభివృద్ధి చెందాలంటే చెరువులు ఉండాలి, అందుకని అరణ్యాలలో పెద్ద పెద్ద చెరువులు ఉండేలా చూసేవారు. ఈ అగస్త్య మహర్షి దండకారణ్యంలో 2000 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చెరువును చూశాడు. ఆ చెరువును చూడగానే ఆయనకి మంత్రం గుర్తుకొచ్చి, ఎంత మహానుభావులు ఈ భూమండలంలో కొందరున్నారు, ఆ మహానుభావులు కొంతమంది చక్కగా చెరువు తవ్వించారు, చెరువు నాశనం కాకుండా చూస్తున్నారని వాళ్ళని పొగిడి తన భార్యా సమేతంగా చెరువులో స్నానం చేద్దాం అనుకున్నాడు. తీరా చెరువులోకి దిగబోతుంటే ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద శవం ఒకటి కనపడింది, అందమైన శవం అది. ఆ శవం ఎలా ఉందో తెలుసా, నిజానికి అది దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప శవం అనిపించదట. ఎవరైనా ఒక మహారాజు గారు కిరీటము వస్త్రాలు ఆభరణాలు ధరించి ఈ ఒడ్డు మీద పడుకుని నిద్రపోతున్నాడేమో అనిపిస్తోంది. అంటే ఆ శవం ఒక రాజుగారి శవం, నిద్రపోతున్నట్టుంది తప్ప శవంలా లేదది. దాన్ని చూడగానే అగస్త్యుడు తెల్లబోయాడు. సుభమానని స్నానం చేద్దామంటే ఈ ఒడ్డు మీద ఈ శవం ఏమిటి అనుకున్నాడు. సర్లే ఎవడో పాప మహానుభావుడు చచ్చిపోయినట్టున్నాడు, చచ్చిపోయినా వాడి శవం కుళ్ళిపోకుండా నిద్రపోతున్నట్టుందంటే వాడెవడో మహాత్ముడు అనుకుని పక్క నుంచి స్నానం చేద్దాం అనుకుంటూ ఉండగా ఆకాశంలో పెద్ద శబ్దం అయ్యింది. ఆ శబ్దంలో ఆకాశంలో ఒక విమానం కనపడింది, రెక్కలతో ఉన్న ఒక దివ్య విమానం ఈ శవం ఉన్న చోట ఆకాశంలో నిలబడింది. ఆ విమానంలోంచి ఒక మహాపురుషుడు కిందకి దూకాడు. ఆ దూకుతున్న పురుషుడు ఎలా ఉన్నాడు, కింద నిద్రపోతున్న శవం ఉందే చచ్చిపోయిన శవం, నిద్రపోతున్న వ్యక్తిలా కనపడుతున్న శవం, ఆ శవం ఈ పురుషుడు రూపంలో ఉందా అన్నట్టుగా ఉంది. అంటే ఆ దిగిన పురుషుడు ఈ శవం ఇద్దరు అచ్చం ఒకే రకంగా ఉన్నారు, అద్దంలో బొమ్మలా ఉన్నాడనమాట కొత్తగా వచ్చినవాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, విమానంలో దిగుతున్నవాడు ఈ నిద్రపోతున్నవాళ్లేగే ఉన్నాడు, నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నవాడు కాదు దీర్ఘ నిద్రపోతున్నవాడు, ఈ శవం ఆకారంలో ఉన్నవాడు వీడెవడా అని అగస్త్యుడు స్నానం ఆపాయనికేసి చూస్తూ ఉండగా ఆ పురుషుడు కిందకి దిగి ఆ నిద్రపోతున్న శవం దగ్గరకు వచ్చాడు. ఆ శవాన్ని తన చేతి గోళ్లతో చీల్చి అందులో ఉన్న పేగులు అవి లాగి మొత్తం మాంసం అంతా తినేసి కిరీటం అవి పక్కన పెట్టి ఒక్క తలకాయ దగ్గర తప్ప మిగతా ప్రాంతం అంతా కూరలతో కొరుక్కు తినేశాడు. ఆ తర్వాత మళ్ళీ చెరువులోకి దిగాడు, చెరువులో స్నానం చేశాడు. ఒడ్డుకు రాగానే మళ్ళీ ఈయన తినేసిన శవం యథాప్రకారం అయిపోయింది, అంటే శవం మళ్ళీ శవంలాగా అయిపోయింది. ఈయన మళ్ళీ విమానం ఎక్కబోతుంటే కింద నుంచి పైకి అగస్త్యుడు ఆగబోయ్ అన్నాడు. వెంటనే ఆయన వెనక్కి తిరిగి, ఒక మాట చెప్పండి, మీరు అగస్త్య మహర్షియేనా అన్నాడు.